నవల మంజరి మొదటి భాగం ది రివర్ ఫ్లోస్ ఈస్ట్. రచన నాన్ కంగ్ పో. మనిషి జ్ఞాపకాల పుట్ట అంటూ ఉంటారు, అందులో కొంత నిజం ఉందేమో అనిపిస్తుంది. అలాగే మానవుని మెదడు కంప్యూటర్ కంటే ఎక్కువ డేటాని సేకరించి కంప్యూటర్ లాగానే జ్ఞాపకాలని తిరిగి తిరిగి మననం చేస్తుంది. ఈ జ్ఞాపకాలు కంప్యూటర్ కంటే భిన్నంగా ఒక సువాసన, ఒక శబ్దం, ఒక రుచి, ఒక పాట, ఒక వార్త, ఇలా మెదడు అడుగుపొరల్లో ఉన్న విషయాలని జ్ఞాపక రూపంలో బయటికి తీసుకుని వస్తాయి అంటారు. అందులో సందేహం లేదు. మల్లెపూల వాసన, తొలకరి చిరుజల్లు, సన్నాయి నాదం, ఇలా ఎన్నో గతకాలపు జ్ఞాపకాలు ఒక్కసారి ఫ్లాష్లాగా తిరిగి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇటువంటి అనుభవాలు చాలామందికి జరిగే ఉంటాయి. 15-20 రోజుల క్రితం చైనాలోని యాంగ్జీ నది వరదల గురించిన వార్తలు టీవీలో చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడో చదివిన తూర్పుకు ప్రవహించే నది ది రివర్ ఫ్లోస్ ఈస్ట్ అనే నవల జ్ఞాపకం వచ్చింది. సుమారు 30 ఏళ్ల క్రితం చదివిన ఈ నవల ఒక్కసారి మెదడులో మెరిసేసరికి పుస్తకాల బీరువాని గాలించడం మొదలుపెట్టాను. ఎక్కడో మూలగా ఇంచుమించు శిథిలావస్థలో కనిపించింది 30 ఏళ్ల నాటి ఆ పాత ఫ్రెండ్. పుస్తకాలు నా స్నేహితులు, అందుకే వాటిని ఫ్రెండ్స్ అంటూ ఉంటాను. చిన్నప్పటి ఫ్రెండ్ చాలా రోజులకు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత థ్రిల్లింగ్గా అనిపించింది. 30 ఏళ్ల నాటి ది రివర్ ఫ్లోస్ ఈస్ట్ అన్న నవల తిరిగి చదివాను. చైనాలోని యాంగ్జీ నది చైనీయులకి తిండి పెట్టి 2 కోట్ల మంది చైనీయులకి ప్రాణాధారమై ఉందట. 10-20 ఏళ్లకొకసారి ఆగ్రహంతో తన కెరటాల ఉధృతంతో బుసలు కక్కుతూ జన నష్టం, ఆస్తి నష్టం, సంపద నష్టం అన్నీ కలిగించి చైనీయులని బికార్లన్ చేసిపోతూ మరుసటి సంవత్సరమే మళ్లీ వాళ్లకి కడుపు నిండా తిండి, బట్ట అన్నీ సమకూరుస్తుందట. అటువంటి నది మీద ఆధారపడిన నవలిది. మొన్న 3వ వారంలో సంభవించిన యాంగ్జీ నది వరదల వల్ల చైనాలోని 8 రాష్ట్రాలు మునిగిపోయాయి. ఈ నది నీటి మట్టం ప్రమాద సూచి కంటే 2 మీటర్ల ఎత్తుకు పొంగి ప్రవహిస్తూ మధ్య చైనాలోని చాలా రాష్ట్రాలని మిగతా దేశాలతో సంబంధం లేకుండా జలదిగ్బంధం చేసింది. సుమారు 40 లక్షల మంది ప్రజలు జలప్రలయంలో చిక్కుకున్నారు. 8 లక్షల ఇళ్లు కూలిపోయాయి. 3 లక్షల ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. నిర్విరామంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇంకా దీని ప్రవాహపు ఉధృతం పెరగచ్చు. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 1000 దాకా ఉంటుంది. పంటలు, ఆస్తులు, జన నష్టం అంతా 100 కోట్ల దాకా ఉంటుంది. ఈ నవలను పరిచయం చేసే ముందు యాంగ్జీ నది గురించి కొంచెం చెప్పాలి. చైనాలోని అతి పొడవైనది, ప్రపంచంలోని అతి పొడవైన నదుల్లో 3వది ఈ యాంగ్జీ నది. ఇది టిబెట్లోని సముద్రమట్టానికి 5000 కిలోమీటర్ల ఎత్తున పుట్టి కొండల్లోంచి మైదానాల్లో సుమారు 4800 కిలోమీటర్ల దూరం ప్రవహించి ఎల్లో సముద్రంలో కలుస్తుంది. యాంగ్జీ నది, దాని ఉపనదులు కలిసి చైనాలోని 18 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని సస్యశ్యామలం చేస్తూ 2 కోట్ల ప్రజలకు జీవనాధారం అవుతున్నది. యాంగ్జీ నది చుట్టుపట్ల, దాని ఒడ్డున 2 కోట్ల ప్రజావాహిని నివసించడమే కాదు, ఆ నదిపై పడవల్లో ప్రజలు ఇళ్లు కట్టుకుని తరతరాలుగా నివసిస్తూ ఉన్నారట. కొన్ని తరాల నుంచి యాంగ్జీ నది బోట్ హౌసుల్లో బతుకుతున్న కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయట. ఈ యాంగ్జీ నదికి 1931లో, 1954లో, 1970లో, మళ్ళీ 1996లో వరదలు మహా ఉధృతంగా జలప్రళయంలా వచ్చి పట్టణాలని, పెద్ద నగరాలని, పల్లెల్ని ముంచేశాయి. ఈ నది 20 ఏళ్లకొకసారి పొంగి మానవులని నిరాశ్రయులని, నిర్వీర్యులని చేస్తుందట. అటువంటి నది మీద బేస్ చేసిన నవల ది రివర్ ఫ్లోస్ ఈస్ట్. దీన్ని నాన్ కంగ్ పో 1957లో రాశాడు. కథ ఇలా ప్రారంభమవుతుంది. హాన్కో పట్నం సమతల ప్రదేశంలో ఉంది. యాంగ్జీ నదికి ఉపనది అయిన హన్ ఇక్కడ కలవటం చేత ఆ నగరానికి హాన్కో అని పేరొచ్చింది. 1954వ సంవత్సరం యాంగ్జీ నది ఒడ్డున ఉన్న హన్, ఊచాంగ్, హన్యాన్ నగరాలలోని ప్రజలు యాంగ్జీ నది వరదల వల్ల ఇంచుమించు నిర్వాసులయ్యారు. నది కట్టని, ఆయా నగరాల్లో కల ఆనకట్టల్ని కాపాడటానికి ప్రజలు వంతుల వారీగా జట్లు జట్లుగా పాటుపడుతున్నారు. వరద ఉధృతంలో తమ ఇల్లు కొట్టుకుపోగా వాంగ్ 1000 కుటుంబాలతో పాటు తాను హన్కో నగరం వచ్చాడు. అతని వెంట వృద్ధురాలైన తల్లి, 14 ఏళ్ల చెల్లెలు, తమ కుటుంబంలో ఒకటిగా తమతో కలిసిపోయిన హీసు ఉన్నారు. హన్కో పట్టణంలో నిర్వాసులకి ఒక పాడుబడిన దేవళం, దాన్ని ఆనుకుని ఉన్న పురాతన కోట శిబిరాలుగా ఇచ్చారు. ఈ శిబిరాల్లో చిన్న చిన్న తడికలు కట్టి చిన్న చిన్న గూళ్ల వంటి స్థలాలు కుటుంబాలకి ఉండడానికి ఇచ్చారు. ఆడవాళ్లు పిల్లలు శిబిరాల్లో ఉంటే మగవాళ్లు ఆనకట్ట కొట్టుకుపోకుండా గండి పడకుండా కాపలా కాస్తున్నారు. మగవాళ్లందరూ జట్లు జట్లుగా ఏర్పడి వంతుల వారీగా నదిగట్టు బీటలు వారకుండా గండి పడకుండా చూస్తున్నారు. నిర్వాసులుగా వచ్చిన ఈ జనాన్ని కూలీల వలె వాడుకుంటున్నారు అధికారులు. ప్రతి జట్టుకు నిర్వాసుల్లో ఒకడు నాయకుడుగా ఉన్నా వీరందరిపై అజమాయిషీ అధికారులది. కర్రపెత్తనం చెలాయిస్తూ ఇసుకబస్తాల్ని మోయింపచేస్తూ గండిపడిన చోట నీళ్లలోకి దిగి ఇసుకబస్తాలతో పోడ్చమని పొరమాయించే ప్రభుత్వ సైనికులను చూస్తే నిర్వాసులకి పడేది కాదు. పరవళ్లు తొక్కుతూ సుళ్లు తిరుగుతూ నురగలు కక్కుతూ గర్జించే యాంగ్జీ నది ఏ క్షణంలో తమని తన గర్భంలోకి లాక్కుంటుందోనని భయంగా ఉంది. ఇటువంటి అపాయ వేళల్లో కూడా నిర్వాసులు తమ పని తప్పించుకోవాలని ఎందుకనుకుంటున్నారు? ఇది తమ కర్తవ్యం కాదా? నది పొంగి గట్టుకూలిపోతే తామంతా సర్వనాశనం అయిపోతారు. అటువంటి విపత్తు సమయంలో కూడా వాలంటీర్స్ ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? అంత క్రితం రోజునే హైవింగ్ నుంచి కుటుంబంతో సహా నిర్వాసుల శిబిరానికి వచ్చిన వాంగ్కి గట్టుమీద గల నిర్వాసుల నిర్లక్ష్య ధోరణి అర్థం కాకుండా ఉంది. వాంగ్ యువకుడు. అతని తండ్రి పడవల రేవులో అధికారిగా పనిచేస్తూ కొడుకు విద్యావంతుడు కావాలని విశ్వవిద్యాలయానికి పంపి చదివించాడు. కొత్త ప్రభుత్వం జిల్లాలో పతాకం ఎగరేసిన నాడే తండ్రి చనిపోవటం, ఆ తర్వాత వాంగ్ చదువు మధ్యలో ఆగిపోవడం, యాంగ్జీ నది ముంపులో ఇల్లు వాకిలీ కొట్టుకుపోగా కట్టుబట్టలతో ఈ నిర్వాసుల శిబిరానికి చేరుకోవడం జరిగింది. ఈ శిబిరంలో సూకింగ్ ఉండటం చేత వాంగ్ కుటుంబానికి కాస్తంత స్థలం దొరికింది. సూకింగ్ వాంగ్ తండ్రికి స్నేహితుడు. అతని దేహం కాయకష్టంతో పెరిగినా మనసు మొద్దుబారిపోలేదు. అందుకనే వాంగ్ కుటుంబానికి తలదాచుకునే చోటు ఈ శిబిరంలో కల్పించాడు. అది రాత్రివేళ. నదిగట్టు మీద హరికేన్ లాంతర్లు బార్లు తీర్చి వెలుగుతున్నాయి. వర్షం ఆగకుండా పడుతోంది. కరుడు కట్టే చలి. యాంగ్జీ నది పరవళ్లు తొక్కుతూ ప్రవహించే హోరు వరద హోరులో ఒకరి మాటలొకరికి సరిగ్గా వినిపించడం లేదు. యాంగ్జీ నదికి రెండు గట్లు వేశారు. మొదటి గట్టు దృఢంగా ఉండడానికి, వరద ఉధృతం రెండో గట్టుకి మటుకు తాకి అసలు గట్టుకు ప్రమాదం రాకుండా ఉండడానికి ఇసుక బస్తాలు, తుక్కు, తుట్ర, మట్టి, రాళ్ళు కలిపి సప్లిమెంటరీ గట్టు కట్టారు. ఆ సప్లిమెంటరీ గట్టుకి రంధ్రం పడకుండా చూడటం కూలీల పని. అప్పటిదాకా ఇసుక బస్తాలు పేర్చిన వాంగ్ అప్పుడే శిబిరానికి వెళ్లి నడుం వాల్చాడు. కాయకష్టం అలవాటు లేని అతని దేహం ఇసుక బస్తాలని మోసి మోసి నుగ్గుగా అయిపోయింది. పొద్దుట శిబిరంలో పంచిన అన్నం తన వంతు వచ్చిన అన్నం దాచి హీసు వాంగ్ చేత బలవంతాన తినిపించింది. అతను నిస్త్రాణగా కళ్ళు మూశాడో లేదో గట్టుమీద నుంచి లౌడ్ స్పీకర్ల రొద గట్టిగా పిలుస్తున్నారు. వరద అపాయస్థితికి చేరుకుంది. ఒడ్డుకి గండిపడేటట్లుంది. ఇసుక బస్తాలు తీసుకురమ్మని గింగిర్లెత్తే పిలుపు. వాంగ్ హడావిడిగా గట్టుమీదకి పరుగులు పెడతాడు. అక్కడ కూలీలు లౌడ్ స్పీకర్లోని ఆదేశాలను విననట్లు నటిస్తూ గట్టుకు దూరంగా వెళ్తుంటారు. అధికారుల వల్ల అవమానాలు తిట్లు పడే కంటే వరద నీటిలో కొట్టుకుపోవడం సుఖం అంటాడు హైపింగ్. ఒక 100 తుపాకులు చేతికి చిక్కితే ప్రభుత్వ సైనికులను చంపి హాయిగా వీరస్వర్గం అలంకరిస్తాను అంటాడు. వీరి మాటలు మొదట్లో వాంగ్కి బోధపడవు. 2 రోజులు గడిచేసరికి పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా అర్థమవుతున్నాయి. ప్రభుత్వ సైనికులు తమని బలిపశువులను చేసి గొర్రెల మందని తోలినట్లు గట్టు పూడ్చడానికి తరుముతున్నారు తప్ప వాళ్లు ఒక్క పని కూడా చేయడం లేదు సరికదా. హాయిగా తాగి నిర్వాసుల శిబిరంలోని ఆడపిల్లల మీద కన్నేసి అవకాశం దొరికితే జల్సాగా కాలక్షేపం చేస్తున్నారు. వీళ్లు దేశభక్తులా? శ్రామికులా? శ్రమదానం, సమానత అన్న పేరుతో కష్టాలని మృత్యువుని తమ పైకి తోసి వారు హాయిగా ఖుషీ చేస్తున్నారు అన్నది అవగతమవుతుంది వాంగ్కి. నది గర్భంలోకి వెళ్లి ఆనకట్టలోని పగుళ్లను పూడ్చే యంత్రాలు, డ్రైవింగ్ పరికరాలు, డైవర్సు రాలేదు కాబట్టి కట్టమీద కూలీలను నడుముకు తాడుకట్టి నీళ్లలో దించుతాం. 2 చేతులతో ఇసుకబస్తాలు మోసుకెళ్లి గండి పూడ్చండి అంటూ బలవంత పెడతారు సైనికులు. కొందరు తెలివిగా జారుకోగా 7-8 మంది బోన్లో చిక్కిన ఎలకల్లా సైనికుల చేతికి పట్టుబడతారు. నీటి ప్రవాహంలోకి ఇసుకబస్తాలతో వెళ్లి బతికి బయటపడటం అసాధ్యం. అదందరికీ తెలుసు. తెలిసి ఈ 8 మందిని మృత్యువులోకి పంపుతున్నారు. ఇలా నీళ్లల్లోకి దింపబడిన వారిలో హైపింగ్, ఫంగ్ మొదలైన వారున్నారు. సైనికులు నీళ్లలోకి దింపిన ఈ యనమండుగురు అరగంటలో కళేబరాలై నీళ్లపైకి తేలుకుంటూ వచ్చారు. వారి మృతదేహాలు నీటి ప్రవాహంలో గిరగిరా సుళ్లు తిరుగుతున్నాయి. అతి ప్రయాసతో రెండు కళేబరాలను పైకి లాగ్గలిగారు హైపింగు ఆశీ దేహాల్ని. హైపింగ్ వాంగ్ కుటుంబంతో పాటే ఈ శిబిరానికి చేరుకున్నాడు. అతనికి భార్య, 3 నెలల పసిపిల్లవాడు ఉన్నారు. ఆ ఉదయమే హైపింగ్ తన 3 నెలల వంశాంకురాన్ని ముద్దులతో నింపటం వాంగ్ విని ఉన్నాడు. ఈ రెండు కుటుంబాలకి మధ్య కలది వెదురు తడిక. ఆ తండ్రి లాలింపుని, పసివాడి భవిష్యత్తు తాలూకు కలలని విని ఉన్నాడు. అటువంటి హైపింగ్ కళ్ల ముందే తెలిసి కూడా మృత్యువులోకి నెట్టబడటాన్ని వాంగ్ చూసి భరించలేకపోయాడు. 10 మంది దించే ఈ ఇసుక బస్తాలు వరద ఉద్ధృతాన్ని ఆపవు, ఆపలేవు. అయినా సైనికులు నిర్దాక్షిణ్యంగా 2 నిండు ప్రాణాలని బలిపెట్టారు. ఈ శిబిరంలో ప్రాణాలకు విలువలేదు. నిర్వాసుల్ని ఈగలు దోమల కంటే హీనంగా చూస్తున్నారు. వాంగ్కి తోటి వాలంటీర్ల క్రోధం కసి అర్థమవుతున్నాయి. మరణించిన ఆశీ చెల్లెలు ఫెంగ్ అప్పటికే 4 నోళ్లలో నాని ఉంది. అందమైన ఫెంగ్ విలాసాల కోసం అధికారులతో తిరుగుతోంది. ఆ శిబిరాల అధికారికి లొంగి కొలట అయింది. అటువంటి నీతిబాహ్యురాలు మరణించిన అన్నం చూసి కన్నీరు కూడా కార్చలేదు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే ఫెంగ్ కళ్లల్లో కన్నీరు ఇగిరిపోయింది. గుండె బండబారిపోయింది. ఏ తమ్ముడి కోసం ఆమె సోల్జర్కి లొంగిపోయిందో అతనే బలవంతాన సోదరుని నీళ్లలోకి పంపించాడు. ఫెంగ్ గుండెలు ప్రతీకారంతో భగ్గున మండుతున్నాయి. ఆ తెల్లవారగట్ల మసక వెలుతురులో ఆ సైనికుని బసకి తనకు తానుగా వెళ్లి అతను మైమరిచి ఉన్న సమయంలో బాకుతో పొట్టలో పొడిచి రక్తం కారుతున్న ఆ కత్తితో పాటు నదీ ప్రవాహంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది ఫెంగ్. హైపింగ్ మరణించడంతో అతని భార్య శీషు అనాథ అయిపోయింది. శిబిరంలో మురికి, నల్లులు, దోమలు, చాలీచాలని ఆహారం, రోగాలు, రొచ్చులు. పసివాడికి పాలుండవు. ఆ పాలడబ్బుల కోసం శీషు అశింతో పాటు రాత్రిపూట ఉళ్ళమ్ముకోవడానికి వెళ్తుంది. శిబిరంలోని స్త్రీలకి శీషు వ్యభిచారం చేస్తున్నదని తెలుసు. మృత్యుముఖంలో ఉన్న వాలంటీర్లు మృత్యు భయం వల్లనో, దైహక శ్రమ తీర్చుకోవాలనో, వారికే తెలియని ఒక ఆదుర్దా వల్లనో స్త్రీ దేహం కోసం వెంపర్లాడుతున్నారు. ఆ సుఖం కోసం వాళ్ళు 4 డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బులు పసివాడి పాల కోసం సంపాదిస్తున్నది. శీషుకి అంతకు మించి మరో దారి లేదు. అందుకనే శిబిరంలోని స్త్రీలు శిశువుని సానుభూతితో చూశారే కానీ ఏవగించుకోలేదు. అయితే 2 రోజుల్లో ఆ పసివాడు అతిసార వ్యాధితో కన్నుమూస్తాడు. తన కోసమే పతితురాలైన ఆ తల్లిని వదిలేసి శిశు మతి చెలించి తెల్లవార్లు ఏడ్చి ఏడ్చి ఆ పసిబిడ్డను గుండెకు ఖర్చుకొని గట్టుమీదకు పరిగెత్తి ఉధృతంగా పొంగుతున్న ఆ నదీమ తల్లిలో కలిసిపోతుంది. 3వ రోజున వరద ఉధృతం బాగా పెరిగింది. లోతట్టున ఉన్న ఇళ్లన్నీ మునిగిపోయాయి. హన్కో నగరంలోని చాలా వీధుల్లోకి నీళ్లొచ్చాయి. ఇళ్లలోని సామాన్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. గట్టుకి గండిపడే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి నిర్వాసుల శిబిరంలోని ఆడవాళ్లను కూడా గట్టుమీదకి రమ్మని లౌడ్ స్పీకర్లో చెప్పించారు. శిబిరంలోని ప్రతి స్త్రీని బలవంతాన మట్టితట్టలు మోసే పనుల్లోకి దింపారు. హీసు తన అత్తగారు వృద్ధురాలని, ఆమె మట్టితట్టలు మొయ్యలేదని, ఆమెకు బదులు తాను కట్టమీదకి పనికి వస్తానని అన్నప్పుడు సైనికాధికారి యగాదిగా ఆకలి కళ్లతో చూస్తాడు వెకిలిగా నవ్వుతూ. హీసు భయపడి వెనక్కి తగ్గుతుంది. వాంగ్ తల్లి హీసుతో పాటు మట్టితటలు మోస్తుంది. నడుమెత్తకుండా ఉదయం నుంచి అర్ధరాత్రిదాకా మట్టి మోసేసరికి వృద్ధురాలు గాలిలో కదిలే పండుటాకుల నిస్త్రాణతో ఊగిపోతుంది. అంత క్రితం రోజు రాత్రి వాంగ్ని ఆనకట్టలో ఏర్పడిన రంధ్రం పూడ్చడానికి 12 మందితో పాటు నీటిలోకి దించుతారు. నీళ్లు తాగకుండా ఎలా వెళ్లాలో చెప్తూ కాస్త లోతుకు వెళ్లాక చేతిలో ఉన్న ఇసుక బస్తాను అలా వదిలేయి. గట్టుకి ఏర్పడిన రంధ్రాన్ని వెతికే ప్రయత్నం చేయకు. ఆ రంధ్రంలో ఇసుక బస్తా దూరడం అసాధ్యం. ఈ గట్టు ఎలాగూ కూలిపోతుంది. దీనికోసం నీ ప్రాణాలు వదులుకోకు అంటాడు సూకింగ్, సైనికులకు వినపడకుండా సలహా ఇస్తూ. వాంగ్ని నీటి ప్రవాహంలోకి దించుతారు. నడుముకు కట్టుకున్న తాడు, చేతుల్లో ఇసుక బస్తా, సుళ్ళు తిరిగే నీటి ప్రవాహం, ఎగిసిపడే కెరటాల ఉధృతం. వాంగ్ కొనవూపిరితో గట్టుమీదకి లాగబడి అలా తడిలో ప్రాణం లేని బొమ్మలా పడుంటాడు. కాసేపటి కథంలో చల్లం కలుగుతుంది. అమ్మయ్యా అని కుదటపడతాడు సూకింగ్. గండిపూడ్చడానికి నీటిలోకి దింపబడిన కూలీలు 3 రోజుల పాటు శిబిరంలో విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రాణాలు పోకుండా ఉన్నవాళ్లని శిబిరంలోని వారి వారి కుటుంబాలకు అప్పజెప్పి కాస్త విశ్రాంతి తీసుకొనిస్తారు. వాంగ్ ఒంటిమీద స్పృహ లేకుండా 3 రోజులు పడుంటాడు. మూడో రోజున అతన్ని బలవంతాన గట్టుమీదకి పంపుతారు. వాంగ్ తల్లి హీసు ఇద్దరూ మట్టితట్టలు మోస్తూ అలా గట్టుమీద ఉండిపోవడంతో వాంగ్ చెల్లెలు 14 ఏళ్ల అమాయకురాల్ని ఒక సైనికుడు చీకటి మాటుకు తీసుకెళ్లి తన ఆకలి తీర్చుకుంటాడు. ఏం జరుగుతుందో ఏమిటో కూడా తెలియని ఆ పసిది గొల్లున ఏడ్చుకుంటూ శిబిరంలోకి వచ్చి తల్లి కోసం హీసు కోసం అలా వర్షంలో ఎదురుచూస్తూ కూర్చుంటుంది భయంతో వణికిపోతూ. పక్క భాగంలో ఉన్న ఆశీన్ ఆ పిల్ల ఎందుకేడుస్తున్నది, వర్షంలో ఎందుకలా నిస్సహాయంగా నిల్చుండిపోయిందో తెలియక బలవంతాన లోపలికి తీసుకొస్తుంది. నిప్పులాగా కాలుతున్న ఒళ్ళు, చింకిపాతలైన బట్టలు, ఒంటి నిండా ఘాట్లు, రక్తసిక్తమైన దేహం. అభంశుభం తెలియని ఈ అమాయకురాల్ని ఎవరో అమానుష కృత్యానికి బలిచేశారు అన్నది ఆశీన్ గ్రహించి జరిగింది ఎవరికి, ముఖ్యంగా తల్లికి చెప్పొద్దని బుజ్జగించి పొడిబట్టలు కట్టుకోమని తన పక్కన పడుకోబెట్టుకుంటుంది. అయితే ఆ 14 ఏళ్ల పిల్ల కన్ను తెరవదు. జ్వరం, ప్రేలాపన, పిచ్చి మాటలు, భయం, అలాగే 3 రోజులు యాతన పడి 4వ రోజునాటి ఉదయానికి కళ్ళు మూస్తుంది. నిర్వాసుల శిబిరంలో మనుషులు రెక్కల పురుగుల్లా రాలిపోవడం ఎవరికీ ఆశ్చర్యం అనిపించదు. చాలీ చాలని తిండి, అతిసార వ్యాధి, మురికి, మందు మాకు లేని పరిస్థితి, పిన్నలు పెద్దలు, రోజుకో 3 మరణాలు అతి సహజమైపోయాయి. వాంగ్ తన చెల్లెలు కూడా అతిసార వ్యాధితో పోయిందనుకుంటాడు. అకృత్యానికి బలైపోయిందన్న విషయం ఆ కుటుంబంలో ఎవరికీ తెలీదు. వృద్ధాప్యం మట్టితట్టలు మోసి మోసి 3వ నాటికి వాంగ్ తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. క్షీణించి పీక్కుపోయి ఎముకల పోగులా ఉన్న ఆ తల్లి తడారిపోయిన కళ్లతో కొడుకు కోసం, ఆఖరి చూపు కోసం ఎదురుచూస్తోంది. అయితే వాంగ్ని కట్టమీద నుంచి కదలనివ్వరు. హీసు చేతుల్లోనే ఆ వృద్ధమాత ప్రాణాలు విడుస్తుంది. వాంగ్కి ఏదో కసిగా కోపంగా ఉంది. తనెందుకు ఇక్కడికొచ్చాడు? ప్రాణభయంతో తమ కుటుంబం అంతా ఇక్కడికొచ్చారు. ఇక్కడేం జరుగుతోంది? తల్లి, చెల్లెలు, ఇవాళో రేపో తను అందరూ జలప్రళయానికి బలికావలసిందేనా? యాంగ్జీ నది వరదల కంటే ఈ సైనికాధికారులు తమ వంటి వారి చేత మోయించే మట్టితటలు అపాయకరమైనవి. ఏ క్షణాన నదీ ప్రవాహంలో దూకమంటారో తెలియని స్థితి. ఎదురు తిరిగితే తుపాకీ గుండుకు బలి. తమకి విముక్తి లేదా? శిబిరానికి వచ్చిన కొత్తల్లో అతనికి వరదల నుంచి తప్పించుకుంటా, హీసుతో పెళ్లి, ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాక తమ కుటుంబం సుఖంగా ఉంటుంది అని ఆశుండేది. ఆ ఆశ క్షీణించిపోయింది. తల్లి, చెల్లెలు ఇద్దరూ పోయారు. బతికున్న హీసు మీద కసీ కోపం. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలుగన్న హీసుపై కోపం. దేనికి? తన వాళ్లు పోయారు, ఈ హీసు మటుకు బతికుంది అన్న బాధ. హీసు వాంగ్కి దగ్గరగా వచ్చినా పుళ్ళుపడిన పాదాలకి మందు రాయిపోయినా విసిరి కొట్టేవాడు. తల్లి, చెల్లెలతో పాటు చచ్చిపోక బతికుండి అపరాధం చేసినట్లుగా ఆమెని దోషిగా చూసేవాడు. హీసు కుళ్ళికుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఒకవైపు మృత్యువు విలయతాండవం, మరోవైపు జీవితంపై ఆశ, కొత్త జీవితం ఏర్పరచుకోవాలన్న తహతహ. ఆ శిబిరంలోనే ఉన్న టూపో వయసు 25 ఏళ్లలోపు. టూపోకి తల్లంటే ప్రాణం. జీవితంలో తల్లి తప్ప మరేమీ లేదు అనుకునే టూపో తల్లిని అతిసార వ్యాధి మృత్యువులోకి తోసింది. శిబిరమంతా అయ్యో టూపో ఎలా బతుకుతాడు అని జాలిపడ్డారు. అమాయకుడు, స్త్రీ అంటే భయపడే టూపో తనకంటే 15 ఏళ్లు పెద్ద అయిన ఆశీన్ని ప్రేమిస్తాడు. ఆశీన్లో అతనికి తల్లి కనిపిస్తుంది. ఆశీన్ భర్త మరణించాడు. ఆమె బతకడానికి వేరు దారి లేక ఒళ్ళముకొని రోజులు గడుపుతోంది. అయితే అందరికీ తలలో నాలికలాగా ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే, సేవ చేసే ఆశీన్ అంటే ఆ శిబిరంలో అందరికీ ఇష్టం. ఆమె పతిత అని ఎవరూ ఈసడించుకోరు. ఈ పరిస్థితుల్లో వేరు దారి లేక ఆమె ఈ స్థితికి వచ్చింది అన్న సానుభూతి తప్ప ఎవరికీ ఏవగింపు కలగదు. తనకన్నా వయసులో పెద్దయినప్పటికీ ఇద్దరి భర్తల్ని పోగొట్టుకున్న ఆశీన్ని టూపో పెళ్లి చేసుకుంటానని అనడంతో ఆ శిబిరంలో ఉత్సాహం, కాస్త ఆశాభావం కలుగుతుంది. మృత్యు చేస్తున్న కరాళ నృత్యం మధ్య ఒక శుభకార్యం. ఈ శుభకార్యం వల్ల వరద ఉధృతం తగ్గుతుందేమో, తమకి మంచి కలుగుతుందేమో అన్న ఆశ. కటిక దరిద్రంలోంచి కాసిని ప్రయత్నాలు. టూపోకి కొత్త చొక్కా తయారు చేయడంలో శిబిరంలోని వారంతా తలో చెయ్యి వేస్తారు. దాచుకున్న ఆహార పదార్థాలు, ఎక్కడో దాచిన కాసిన డబ్బులు. ఆ సాయంత్రం వివాహతంతు. వాంగ్ తడికెల వెనక తన భాగంలో ఆఖరి పోరాటం చేస్తున్న హీసుని చూస్తూ కూర్చునున్నాడు. హీసు అతిసార వ్యాధితో బల్లిలా నేలను కరుచుకొని పడుంది. ఆమె కళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోయాయి. గులాబీ రంగు బుగ్గలు ఎండి తెల్లగా పాలిపోయున్నాయి. ఎముకల పోగులా ఉన్న హీసుని పెళ్లి చేసుకుంటే వివాహం మృత్యువుని జయిస్తుంది. మృత్యుముఖంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే శుభాన్ని చూసి అశుభం పారిపోతుందని చైనీయుల్లో ఒక నమ్మకం ఉంది. కానీ హీసు కదల్లేని స్థితిలో ఉంది. లేచి కూర్చుని మంత్రాలు వినలేని స్థితిలో ఉంది. తడికకి అవతల భాగంలో ఒకవైపు పెళ్లి జరుగుతుంటే యువతల వైపున హీసు తన ఆఖరి ఊపిరి తీస్తూ నిశ్శబ్దంగా మృత్యువులోకి జారుకుంటుంది. ఆషిన్ టూపోలు తమ తొలిరాత్రి గడపకుండానే రాత్రి 10 వేళ వరద ఉధృతం మళ్లీ పెరిగిందని గట్టుమీంచి లౌడ్ స్పీకర్ల పిలుపు వినిపిస్తుంది. శిబిరంలోని స్త్రీ పురుషులంతా గట్టుమీదకొచ్చి సహాయ కార్యక్రమంలో పాల్గొనమని చెవులు దద్దరిల్లే పిలుపు. టూపో కొత్త బట్టలతోనే కనీసం తొలిరాత్రి గడపకుండానే గట్టుమీదకు పరుగెత్తుకొస్తాడు వాంగ్తో సహా. ప్రవాహ వేగంలో ఇళ్ళు, పశువులు, సామాన్లు, చెత్త, చెదారం అన్నీ కొట్టుకొస్తున్నాయి. అందినంత మటుకు వాటిని గట్టుకు తాకకుండా ఒడ్డుమీదకి మోకులతో లాగుతున్నారు. కారు చీకటి, వర్షం. గట్టుమీద హరికేన్ లాంతర్లు గుడ్డివాడి కళ్లలా మినుకుమినుకుమంటున్నాయి. ఆ చీకట్లో మహాప్రళయంలాగా వడిగా కూకటి వేళ్లు పెకలించుకున్న వృక్షం ఒకటి కొట్టుకొస్తుంది. దాని వేళ్లు రాక్షసుని చేతిలోని కుంచెలాగా పరుచుకునున్నాయి. ప్రవాహ వేగంలో కొట్టుకొస్తున్న ఆ చెట్టు ఒడ్డుని కొట్టుకుంటే ఆనకట్ట విరిగిపోవడం తథ్యం. ఎలాగైనా దాని వేగాన్ని తగ్గించాలని పైవారి ఆజ్ఞలు. పెద్ద పెద్ద మోకులు నీటిలోకి విసిరి ఆ మోకులతో చెట్టుని కట్టి దాన్ని కట్టవైపు నుంచి తిప్పాలన్న ప్రయత్నంలో సూకింగ్, వాంగ్, టూపో మరో కూలీ సమిధలుగా తోయబడతారు. చీకట్లో, వర్షంలో మోకులు విసురుతూ చెట్టు కొమ్మలకి తాళ్లు బిగిస్తూ ఈ నలుగురు అనుకోకుండా ముందు నిశ్చయం లేకుండా కొమ్మలపై కూర్చుని ప్రవాహ వేగంలో కొట్టుకొని పోవడం మొదలు పెడతారు. కొమ్మలపై కూర్చున్న ఈ నలుగురు ప్రవాహంలో పడిపోకుండా తాళ్లతో తమని తాము కట్టుకుని ప్రాణాలకు తెగించి కొమ్మల్ని గట్టిగా పట్టుకుని అతి వేగంతో కొట్టుకుపోతున్నారు. వరదల హోరు, సుళ్ళు తిరిగే పరవళ్ళు, పైకి కిందకి ఎగురుతూ సయ్యాటలాడే కెరటాలు. ఆ చీకట్లో ఎవరి ప్రాణాల్ని వారు కాపాడుకుంటూ కొట్టుకుపోతున్నారు. తెల్లవారుతుంది. ఆకాశంలో కాస్త కాస్త వెలుతురు. నల్లని మబ్బుల మధ్య అక్కడక్కడా దూదిపింజల వంటి తెల్ల మబ్బులు. వాంగ్ పక్కకి చూస్తాడు. ప్రవాహ వేగంలో చెట్టుతో పాటు వస్తున్న టూపో దేహం. తాళ్లు కట్టుకోవడం చేత ప్రాణం పోయిన ఆ దేహం కొత్త చొక్కాతో పాటు ఈడ్చుకుంటూ వస్తున్నది. వయసులో పెద్దవాడైన సూకింగ్ తాడు విప్పమని కేకవేస్తాడు. వణికే చేతులతో బలవంతాన తాడు విప్పేస్తాడు వాంగ్. కొత్త పెళ్లి కొడుకు టూపో తొలిరాత్రి గడపకుండానే జీవిత మాధుర్యం రుచి చూడకుండానే నదీ గర్భంలో కలిసిపోతాడు. ఆ తర్వాత సూకింగ్ కాలు తెగిపోయి కొమ్మల మధ్య కూర్చునే శక్తి లేక నీటిలోకి జారిపోతాడు. అంత క్రితం చీకట్లో మూడో వ్యక్తి మునిగిపోతాడు. 2 ఒక పగలు మొండి పట్టుదలతో ప్రాణాల కోసం పోరాడి యాంగ్జీ నది ఉధృతాన్ని జయిస్తూ నీరసము మగతా కమ్ముకురాగా వాంగ్ యంత్రంలాగా వృక్షంతో పాటు ప్రయాణిస్తూ కళ్ళు మూతలు పడగా స్పృహ తప్పి పడిపోతాడు. అతనికి స్పృహొచ్చి కళ్ళు తెరిచేసరికి చుట్టూ నీటి ప్రవాహం ఉండదు. చెట్టు కొమ్మల మధ్య చిక్కిన తను, తన చుట్టూ రెల్లుగడ్డి ఇసుక. శక్తినంతా కూడతీసుకుని నడుముకి గల తాడు విప్పుకొని మళ్లీ స్పృహ తప్పి పడిపోతాడు. అతనికి తెలివొచ్చేసరికి గడ్డిచాప మీద పడుకోబెట్టబడి ఉంటాడు. చుట్టూ కొత్త ముఖాలు, కళ్లల్లోకి చొచ్చుకొస్తున్న సూర్యకిరణాలు. కళ్ళు తెరిచిన అతన్ని చూసి ఎక్కడ్నుంచొచ్చావు, ఎలా కొట్టుకొచ్చావు అని అడుగుతారు ఆశ్చర్యంగా. హన్కో నగరం అని చెప్పగానే నమ్మలేనట్లు చూస్తారు. 100 వరదల్లో 2 ఒక పగలు చెట్టు మీద కొట్టుకొచ్చి ఇంకా బతికున్నాడు అంటే అదేదో అపూర్వ విషయంగా, అద్భుత విషయంగా చూస్తారు. సానుభూతితో స్నేహంగా చూసే కళ్ళు, ఆదరంతో ముందుకు చాపిన చేతులు. వాంగ్ నిర్వాసుల శిబిరాన్ని, యాంగ్జీ నది కట్టమీద గల అమానుష పరిస్థితులని స్మృతిపథంలోంచి దూరానికి నెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అతను కూలీగా, అనామకుడిగా జీవిస్తూ డబ్బు కూడబెట్టి హనాన్ క్వాంటంగులు దాటి వారాలు నెలలు గడిచిన తర్వాత చలికాలంలో ఒక తెల్లవారగట్ల అదును చూసి చైనా సరిహద్దు దాటి బయటపడతాడు. హాంకాంగ్ చేరుకున్న కొత్తల్లో అతను నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. తన బాధలు, తన అనుభవాలు తనలోనే దాచుకుని నిశ్శబ్దంగా తనలాంటి వారు తనలా తప్పించుకొచ్చిన వందలాది కాందిశీకుల గాథలు, అనుభవాలు విన్న తర్వాత వారి అనుభవాలకి, తన అనుభవాలకి మధ్య సామ్యం కనిపించినప్పుడు నేనెందుకు నా జీవితగాథని బయటికి చెప్పకూడదు అన్న ఆలోచనొచ్చి ఈ నవల తన జీవిత నవలగా రాశాడు నాన్ కంగ్ పో.